அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிதிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யம் த்வைபாயனோ விரககாதர ஆஜுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபிநேதுஹ தம் சர்வபூதஹ்ருதயம் முனிம் ஆனதோஸ்மி நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாதமிருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரகோ ரசிகாக புவி பாவுகாக யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யம் த்வைபாயனோ விரககாதர ஆஜுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபிநேதுஹ தம் சர்வபூதஹ்ருதயம் முனிம் ஆனதோஸ்மி நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாதமிருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரகோ ரசிகாக புவி பாவுகாக ஸ்ரீமத் பாகவதம் தர்ம அர்த்த காமமோட்சாலனே நாலுகிண்டினி பிரசாதிச்சே ஒரு பூர்வ கிரந்தம் பாகவத சப்தாஹம் சம்பூர்ண தீட்சதோ நிர்வகிம்பபடிதே ஆ காரியக்ரமம்லோ பால்கொனி ஸ்ரத்தகா தானினி வின்டே சப்தாஹ தீட்சதோ நிர்வகிஞ்சினா பாகவத புராணம் ஸ்ரத்தத்தோ வின்னா லேக பாராயண சேசினா அந்தரிக்கி ముందు ఇహం తర్వాత పరం సంపూర్ణంగా ప్రసాదించే అపూర్వ గ్రంథం భాగవతం. ఈ భాగవతం వినేవాళ్ళందరికీ వేదవ్యాసుల వారు ప్రారంభంలోనే ఒక సూచన చేశారు, కోరిక లేకుండా వింటే ఏ కోరికైనా తీరుస్తాడు, వాడికి ఏది అవసరమో అది తీరుస్తాడు ఆయన. కోరుకుంటే ఆ కోరుకున్న వస్తువు ఒక్కటి మాత్రమే వస్తుంది. అందుకని జ్ఞానులు ఏం చేస్తారన్నమాట, భగవంతుడా మాకు కోరుకోవడం తెలియదు కాబట్టి మమ్మల్ని కనిపెట్టి ఎప్పుడు ఏది అవసరమో అది ఇ అంటారు. దాన్నే శంకరాచార్యుల వారు యథాయోగ్యం తథాకురు అన్నారు. ఒకవేళ అలా కాకుండా కోరుకుంటే వచ్చే నష్టం ఏమిటో యశోద ద్వారా తెలుసుకోవచ్చు. యశోద నందుడు పూర్వజన్మలో ఎవరని చెప్పాము, ధర ద్రోణుడు, వీళ్ళు బ్రహ్మని శ్రీకృష్ణుడిని 8 ఏళ్ళ వరకే పెంచే యోగం ఇమ్మని అడిగారు. చేజేతులారా కేవలం బాల్యలీలలు మాత్రమే చూడాలని కోరుకుని కృష్ణుడిని 8 ఏళ్ల వరకే పెంచారు. వాళ్ళ కోరిక అంతే కోరారు కనుక ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు తప్పు కృష్ణుడిదా లేకపోతే యశోదానందులదా, ఒకసారి ఆలోచించండి. మేము కృష్ణుడిని 8 ఏళ్ళ వరకు బాల్యలీలలు చూస్తూ పెంచాలి అని బ్రహ్మను అడిగారు. బ్రహ్మ వరం ఇచ్చాడు, ఆ వరాన్ని ఎవరు తప్పించలేదు. ఏ మూర్ఖుడైనా శ్రీకృష్ణుడు కఠినాత్ముడు, తల్లిదండ్రుల్ని గౌరవించలేదు, మళ్ళీ యశోదకి దర్శనమివ్వలేదు అన్నాడంటే అంత నీచాతనీచుడు మరొకడు ఉండడు. కృష్ణుడిని నిందించడం అంటే అది పోయే కాలం అన్నమాట. అటువంటి దౌర్భాగ్యుడు ఇప్పటికే కృష్ణుడిని ఎవడన్నా తిట్టాడంటే ఇక వాడికి పుట్టగతులు ఉండవు. పరమాత్ముడు అవ్యాజ కరుణామూర్తి, నీకు బుద్ధి లేకుండా ఏది కోరితే తీరుస్తాడు. మహానుభావుడు ఆ పరమాత్ముడు. యశోదానందులు ఆ జన్మలో ఉన్నప్పుడు 8 ఏళ్ల వరకు ఆయన్ని పోషించాలని కోరారు, ఆ వరం ఇచ్చాడు. మళ్ళీ తర్వాత యశోద కృష్ణుడి కళ్యాణం చూడలేకపోయానని పేచీ పెడితే, దుఃఖిస్తే మళ్ళీ ఇంకో జన్మెత్తాడండి ఆవిడ కోసం. ఆయన మళ్ళీ భూలోకానికి వచ్చి ఆవిడ ఒకడు మాలికను చేసి పద్మావతిని పెళ్లి చేసుకుని ఆ కళ్యాణం చూసి యోగం ఇచ్చాడు. అటువంటి కృష్ణుడిలో తప్పు పట్టడం అంటే ఎంత దోషం. రాధాదేవి, నీతో పెళ్ళొద్దు, కేవలం బృందావనంలో కాసేపు రాసక్రీడలు కావాలందు ఒకసారి సరదాగా. దాంతో కృష్ణావతారంలో ఆవిడతో పెళ్లి లేకుండా పోయింది. కేవలం కాసేపు బృందావనంలో క్రీడించి వెళ్ళిపోయాడు. కోరుకున్న రాధదా లేకపోతే మాయమైపోయిన కృష్ణుడిదా దోషం? ఇవి కొంచెం స్థూలంగా ఆలోచించకుండా సూక్ష్మంగా ఆలోచించాలి. ఈరోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భాగవతంలో కానీ, భాగవతం చెప్పే గురువులో కానీ, భాగవతానికి అధిష్టాన దేవత అయిన జగద్గురువు శ్రీకృష్ణుడి కానీ తప్పు పట్టుకోవడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడం లాంటిది. అది మహాపాపం. ఎప్పుడూ కూడా పరమాత్ముడు కార్యకారణ సంబంధం లేకుండా ఏ పని చెయ్యడు. రైవతుడని ఒక రాజు ఉండేవాడు. ఆయన కూతురు రేవతి. ఆ రేవతీదేవికి పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు ఆయన. మనువులలో 5వ మనువు రైవతుడని చెప్పుకున్నాక మీకు ఇవరకే చెప్పాను. మొదటి మనువు స్వయంభువు, రెండోవాడు స్వారోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, 5వ వాడు రైవతుడు. ఈ రైవత మనువు యొక్క కుమార్తె పేరు రేవతి. ఈమెను సామాన్య మానవునికి ఇచ్చి పెళ్లి చేయకూడదు, విష్ణువుతో సమానుడైన వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే కోరికతో ఒకనొకప్పుడు ఈ రైవతుడు తన కూతురు రేవతిని వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మగారు ధ్యానంలో ఉన్నాడు. ఆయన కళ్ళు విప్పాక ఏమినైనా ఎందుకు వచ్చావు అన్నట్టు ఏమి ఎరగనట్టుగా, మా అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నానండి, అది కూడా మంచి సంబంధం చూడాలనుకుంటున్నాను, నా కుమార్తెకి ఇంచుమించు వాసుదేవుడి వంటి వాడు భర్త కావాలి అనగా, నాయన నువ్వు బ్రహ్మలోకానికి వచ్చావు, ఇప్పటికే చాలా కాలం భూలోకంలో గడిచిపోయింది, నీ కాలం వెళ్ళిపోయింది, నీ తర్వాత చాక్షుషుడనే మనువు వెళ్ళిపోయాడు, ఇప్పుడు వైవస్వత మనువు కాలం ప్రవర్తిస్తోంది, ఈ మనువు కాలంలో ద్వాపర యుగం వస్తోంది, ప్రస్తుతం విష్ణువు యొక్క పానుపు ఆదిశేషుడు అనంతుడు బలరాముడనే పేరుతో పుట్టాడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో బలరాముడిగా అనంతుడు పుట్టుకొచ్చాడు, ఆదిశేషుడు పుట్టుకొచ్చాడు. ఆయన మహాత్ముడు, విష్ణుస్వరూపుడు. ఆయన తప్ప 5వ మనువు కాలంలో ఉన్న నీ కూతుర్ని భరించేవారు మరెవరూ లేరు. కాబట్టి నువ్వు నీ కూతుర్ని పట్టుకెళ్ళి బలరాముడికి ఇచ్చి పెళ్లి చెయ్యంటే 5వ మనువు కాలం వాడిన రైవతుడు ద్వారకా నగరానికి వచ్చి రేవతి అనే కూతుర్ని బలరాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ వనజ గర్భు పంపున రైవతుడును రాజు తెచ్చి రామునకి చెన్ రేవతి అనియడు కన్యను భూవర మునువింటికా అది బుద్ధిన్ దెలియన్. బ్రహ్మంతటి వాడి ఆదేశం ప్రకారంగా రైవత మహారాజు తన కుమార్తె రేవతిని బలరాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాకపోతే బలరాముడి కంటే రేవతి బాగా పొడుగ్గా ఉండేదిట. ఆవిడ ఎప్పుడో 5వ మనువు కాలం కృతయుగం నాటిది, ఈయన ద్వాపరయుగం వాడు. దాంతో బలరాముడి కంటే రేవతి కొంచెం పొడుగ్గా ఉంటే పాపం బలరాముడు అప్పుడప్పుడు కొంచెం హై హీల్స్ వేసుకోవాల్సి వచ్చేదిట ఆవిడ కోసం. ఇప్పుడు పెళ్లిలో తాళి కట్టేటప్పుడు కూడా ఆవిడ మెడ కొంచెం పొడుగ్గా ఉంది, అందుకని ఈయన లేచి నిలబడి ఆ మెడ అందుకోవడం కుదరక ఆయన దగ్గర నాగలు ఒకటి ఉంది, సున్నితమైన ఆయుధం, ఆ నాగలు ఆవిడ మెడలో వేసి ఇలా వంచి తాళి కట్టాట. మెడలు వంచి తాళి కట్టడం అంటే ఇలాగ పుట్టిందనమాట ఆ సామెత. అవన్నీ ఆయన లీలలు. పరమ పూజ్యుడు బలరాముడు, అంతకంటే మహాత్మురాలు రేవతి. ఎందుకో గాని సరదా కోసం కొంతమంది రేవతిని గయ్యాళిని చేశారు తప్ప రేవతి అంటే సాక్షాత్తు లక్ష్మీ కళ కలిగినటువంటి మహాత్మురాలు. ఇది బలరామ కళ్యాణం. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పూర్వం గరుత్మంతుడు అమృతం తెచ్చినట్టుగా అమృతస్వరూపిణి అయిన ఆదిలక్ష్మీదేవి అంశతో పుట్టిన రుక్మిణీదేవిని విదర్భకి వెళ్ళి శత్రువుల్ని జయించి ఆమెను తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అనగానే పరీక్షిత్ గారు, సుకుణ్ణి రుక్మిణీదేవి ఎవరి పుత్రిక, ఆ కళ్యాణ కథ అంతా వివరంగా చెప్పమనగా చెప్పాడు ఆయన. పూర్వం విదర్భ దేశానికి కుండిన అనే ఒక పురము రాజధానిగా ఉండేది. ఇప్పుడు ఆ కుండినపురం నాగపూర్కి ఇంచుమించుగా ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికి కూడా రుక్మిణీదేవి వెళ్ళి పూజ చేసిన పార్వతీదేవి గుడి ఉంది, ఇంకా పార్వతీదేవి ఆలయం అక్కడ ఉంది. నాగపూర్లో దిగి అక్కడికి వెళ్ళచ్చు మనం. మనకు ఆ ప్రాంతం అంతా యథాతథంగా కనబడుతూనే ఉంటుంది పురాణాల్లో చెప్పినట్టుగా. కాబట్టి నాగపూర్ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు విదర్భరాజ్యంలో ఉండేదన్నమాట. మహారాష్ట్ర ఈ మధ్యకాలంలో ఇటు మహారాష్ట్రగా ఇటు విదర్భగా విడదీయబడాలని కొందరు కోరుకున్నారు, కానీ ప్రత్యేక విదర్భ రాలేదు. కానీ మొత్తం మీద ఆ ప్రాంతం విదర్భ దేశం, దానికి రాజధాని కుండిన. ఈ కుండినపురాన్ని రాజధానిగా చేసుకొని భీష్మకుడు అనే ఒక మహారాజు చాలా ప్రేమతో ప్రజల్ని కన్నబిడ్డల్లో చూస్తూ పరిపాలించాడు. ప్రజలంటే ఆయనకి కన్నబిడ్డల్లాంటి వాళ్ళు. ప్రజా పరిపాలన చేసే ప్రభువులు స్వార్థం లేకుండా ఉండాలి. ఆయన నిజంగా ఏనాడు స్వార్థం ఎరగడు, పరమార్థం తప్ప. అందుకే ప్రజలంతా ఇలాంటి ప్రభువు మనల్ని పరిపాలిస్తే బాగుండు అని కోరుకునేవారట. ఆయన పరిపాలనలో నెలకి 3 వానలు కురిసేవి, దానివల్ల ఎప్పుడూ నీటి కొరత ఉండేది కాదు. ఆయనకి వరుసగా 5 కొడుకులు పుట్టుకొచ్చారు. రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాహు, రుక్మనేత్రులు అని 5 కొడుకులు పుట్టారు. ఎప్పుడూ కొడుకులే పుడుతున్నారు, ఒక్కతేనే కూతురు పుడితే బాగుండు. కుమార్తెని ఎవరైనా ఒక యోగ్యుడైన వరుణికిచ్చి పెళ్లి చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కన్యాదాన ఫలితం పొందాలి అని తహతహలాడాడు ఆయన. పూర్వకాలంలో మహారాజులంతా ఒక్క కూతురినే పుడితే బాగుండని కోరుకునేవారట. ఆ కాలం అంత మంచిది. ఆడపిల్లల్ని కడుపులో ఉండగా చంపాలని కోరుకునే దౌర్భాగ్యపు స్థితి ఆనాడు లేదు. స్త్రీ లక్ష్మీ స్వరూపిణి, ఆమెను ఏదో రకంగా ఒక మంచి వరుడికి ఇవ్వాలి, కాళ్ళు కడగాలి, కన్యాదానం చెయ్యాలి, తరించాలి అని కోరుకునేవారట. అలా అనుకుంటూ ఉండగా ఆయన అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృతం వల్ల ఆయనకి బంగారం లాంటి కూతురు పుట్టింది. పుట్టిన కూతురు అచ్చం బంగారపు రంగులోనే ఉండేది. సంస్కృతములో రుక్మము అనే శబ్దమునకు బంగారం అని అర్థం. శరీరం ఆపాదమస్తకం బంగారపు రంగులో ఉండడం వల్ల ఆవిడకి రుక్మిణి అని పేరు పెట్టారు. శ్రీ మహాలక్ష్మీదేవి తన కళతో ఆయన ఇంట్లో రుక్మిణిగా పుట్టింది. ఆయన పుట్టని క్రితం, ఈ రుక్మిణి పుట్టని క్రితం విదర్భరాజుగారి రాజ్యం చాలా తక్కువగా ఉండేది. ఎక్కువ సంపదలు లేవు. ఏ ముహూర్తంలో లక్ష్మీదేవి ఆయనకి కూతురుగా పుట్టిందో ఆ క్షణం నుంచి ఆయన జాతకమే మారిపోయింది. మహర్జాతకం వచ్చేసింది. లక్ష్మీదేవి పుడితే మరి జాతకం మారకుండా ఉంటుందా? ఇంకా రోజు నుంచి రోజు రోజుకి రాజుగారికి తెలియకుండానే సంపదలు పెరిగిపోయాయి. ఒకప్పుడు ఆ రాజుగారి ఇంట్లో గట్టిగా 4 పాత్రలు బంగారు పాత్రలు లేవు. కానీ ఈ రుక్మిణీదేవి పుట్టాక మంచాలు బంగారంతో తయారు చేశారు, కంచాలు బంగారమే, కుండలు బంగారమే, భోజన పాత్రలు బంగారమే. ఈ విధంగా రోజు రోజు తెలియకుండానే సువర్ణం ఎలా వస్తుందో తెలియకుండా వచ్చేసింది. ఆ రాజుగారి రాజ్యంలో పంటలు విరివిగా పండడం మొదలుపెట్టాయి. భూగర్భ జలాలు బాగా పెరిగాయి. ఈ విధంగా ఆనాడు ఆ రాజు ఆ ప్రపంచంలో ఉన్న రాజులందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడైపోయాడు. అమ్మ కటాక్షం ఉంటే సంపద వచ్చేటప్పుడు అలా వస్తుంది. ఈ పిల్ల కూడా క్రమక్రమంగా పెరిగి పెద్దదయ్యింది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటలాడుకుంటూ చదువుకుంటూ పెద్దదయ్యిందిట. రుక్మిణీదేవి చెలికత్తెలతో పాటు ఆడుకుంటూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి 2 సరిపోయేవి కాదన్నారు. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలల తోడ వియ్యంబులందు గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెర్రయ్యా రమణీయ మందిరారామదేశంబుల పువ్వుదీవెలకును ప్రోదివెట్టు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికలనూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు శారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకు చూపు మందగతులు. చిన్నప్పుడు రుక్మిణీదేవి బాగా ఆడుకున్నది. చిన్నప్పుడు స్వేచ్ఛగా ఆడుకున్న పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల బాల్యంలో ఇంచుమించుగా 16 వచ్చేదాకా పిల్లల్ని ఇటు చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రవేశపెట్టాలి. ఆటల వల్ల ఉత్సాహం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. 10 పిల్లలతో కలుస్తారు కనుక సాంగత్యం కూడా వాళ్ళని ఉత్తములు చేస్తుంది. మంచి మిత్రులతో కలిసి తిరిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా గొప్పవాళ్ళు అవుతారు. రుక్మిణీదేవికి ఎలాగో అంతఃపురంలో ఉంటుంది కనుక మంచి స్నేహితురాళ్ళు దొరికారు. వీళ్లతో కలిసి ముందుగా చిన్నప్పుడు గుజ్జన గుళ్ళు ఉండేదిట. పూర్వం ఆడపిల్లలంతా ఆడపిల్లలేమిటి మగపిల్లలేమిటి పల్లెటూళ్ళల్లో చింతపండు ఒక ఇంట్లోంచి, కందిపప్పు ఒక ఇంట్లోంచి, శనగపప్పు, బెల్లం ఇవన్నీ తెచ్చో చోట పెట్టి చింతపండు ఉప్పు కారం కలుపు తినేసేవారండి. తిన్నా ఏమయ్యేది కాదు. ఇలా ఇవన్నీ వండుకుని పేరంటం ఆడుకుంటూ ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకునేవారు. దీనికి గుజ్జన గుళ్ళు అని పేరు. ఇలా గుజ్జన గుళ్ళు తాను వండి వాళ్ళకి పెట్టేదట. అంతటి ఆదిలక్ష్మీదేవి తన చేతితో ప్రసాదం పెడితే ఆ తిన్నవాళ్ళు ఆ రోజు నుంచి సంపూర్ణంగా సంపదలు, ఐశ్వర్యము, జ్ఞానము, ఆరోగ్యము పొందేవారట. భగవంతునికి నివేదన చేసి ఆ నైవేద్యం పెట్టిన పండు తింటేనే మనకు ఆరోగ్యం అంటే ఆవిడ స్వయంగా పెట్టిందంటే ఎంత గొప్ప జాతకులు అవుతారో ఆలోచించండి. ఇంకా వాళ్ళ దొడ్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, పెద్ద ఉద్యానవనం ఉన్నది. మహారాజుల ఇళ్లలో పెద్ద తోటలు ఉండేవి. ఆ తోట మామూలు తోట కాదు, మంచి ఆరామం. ఆ తోటలోకి వెళ్ళి ఈవిడ చెట్ల చుట్టూత బోదెలు తవ్వి చెట్లకి నీళ్లు పోసేది, పాదులకు నీళ్లు పోసేది. ఈ విధంగా చెట్లకి పాదులకు నీళ్లు పోస్తూ చెట్లని పెంచండి, ప్రకృతిని పెంచండి, చెట్లను ఎంత బాగా సాకితే మీకు ఆరోగ్యం అంత బాగుంటుంది, ప్రకృతి మీద సృష్టి ఆధారపడి ఉంది అని లోకానికి చెబుతూ సన్నజాజి తీగలు, మల్లె తీగలు, మామిడి చెట్లు ఇవన్నీ నీళ్లు పోసి స్వయంగా పెంచేదిట. కాబట్టి వీలున్నంత వరకు ఇప్పుడు గార్డెనింగ్ అంటున్నారే, ఆ రోజుల్లో అమ్మవారు పనిచేసింది, తోటలు బాగా పెంచేది. పూటకోసారైనా తోటలోకి వెడితే ఆరోగ్యం బాగుంటుందని లోకానికి చెప్పింది. అప్పుడప్పుడు చెలికత్తులతో ఉప్పుల కుప్ప ఒయ్యారి భామ ఆడేది. వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఆ భవనాల మీద ఉయ్యాల తొట్లు ఉన్నాయి, బంగారపు ఉయ్యాళ్ళు. ఆ బంగారపు ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ ఉండేదిట. ఈ ఊగుతున్నప్పుడు ఉయ్యాల అలా పైకి లేచినప్పుడు ఈవిడ రెండు కాళ్ళు స్వర్గం కేసి వెళ్ళేవి. అది చూడడానికి ఎలా ఉందో తెలుసా, రుక్మిణీదేవి కాళ్ళు ఆకాశం కేసి పెడుతున్నాయి, ఆకాశంలో అప్సరసలు ఉన్నారు, అప్సరసల్ని నాతో నాట్యం చేయడానికి పోటీకి రాగలరా అని పిలుస్తున్నట్టు కయ్యానికి కాలు సాచినట్టు ఉండేదిట. అంత అద్భుతంగా కాలు పైకి లేచేదిట. ఇంకా ఆవిడ చిలుకల్ని పిలిచి చిలుకలకు కూడా పాఠం చెప్పేది. చిలుకల్ని పలికించడం చాలా తేలిక, కొంచెం నాలిక పలసగా ఉంటుంది. అందుకని చిలుక చిలుక కృష్ణ కృష్ణ అనవా అని చిన్నప్పటి నుంచి కృష్ణభక్తితో పుట్టింది ఆవిడ అమ్మవారు కాబట్టి. అందువల్ల తాను కృష్ణనామస్మరణ చేస్తూ చిలుకలకి కూడా కృష్ణనామస్మరణ నేర్పింది. ఆ ఇంట్లో ఉన్న ప్రతి చిలుక కృష్ణ అనేది. అప్పుడప్పుడు ఈవిడ నడుస్తూ ఉంటే నెమళ్ళు చూచి నాట్యం నేర్చుకున్నాయిట. నెమళ్ళకి కూడా నాట్యం నేర్పించే నడక ఆవిడది. నెమలికి నేర్పిన నడకలివే అని ఆవిడే పాడింది. ఇంకా ఆవిడ అడుగులు వేస్తుంటే హంసలు కూడా అడుగులు నేర్చుకునేవి. ఇలా ఉయ్యారంగా నానాటికి వయస్సు మీరుతూ ఉండగా సౌందర్యంతో పెరిగింది ఆవిడ. ఆవిడ శరీరంలో ప్రతి అవయవంలో అందం తొణికిసలాడేది. క్రమంగా ఆవిడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఈ 16 ఏళ్లలో నాట్యం వచ్చింది, ఆటలాడడం వచ్చింది, సంస్కృత భాష నేర్చుకున్నది, వేదములు నేర్చుకున్నది, ఉపనిషత్తులు నేర్చుకున్నది. 64 కళలలో ఆరితేరింది ఆవిడ. కేవలం 16 ఏళ్ల వయస్సు నాటికి చతుష్షష్టి కళామయి, 64 కళలు కలిగిన స్త్రీగా మారిందిట. 64 కళలు నేర్చుకోవాలంటే మాట్లాడండి, చోరకళ, సంగీతం, సాహిత్యం, నాట్యం ఇవన్నీ కళల్లోకి వస్తాయి. ఇటువంటి మొత్తం కళలన్నీ పూర్తిగా నేర్చుకున్నది ఆవిడ. తండ్రికి కూతురు అంటే బాగా ఇష్టం. అదేమిటో తెలియదు కానీ ఆడపిల్లలకి తండ్రి దగ్గర, మగపిల్లలకి తల్లి దగ్గర కొంచెం చనువు ఎక్కువ ఉంటుందని నేను చెప్పలే, వ్యాసులు వారు చెప్పారు. ఈ అమ్మాయికి కూడా అలాగే తండ్రి అంటే ఎక్కువ ప్రేమ, తండ్రికి ఆవిడంటే ఎక్కువ ఇష్టం. కొడుకులు 5 ఒక ఎత్తు, ఈ కూతురు అంటే ఎక్కువ ఇష్టం అంట. అందుకని ఆయన ఎప్పుడు సింహాసనం మీద కూర్చున్నా అమ్మాయి కూడా పక్కనే కూర్చునేది. సింహాసనం చాలా పెద్దదిలండి, ఇలా ఖాళీ ఉండేది. ఆ ఖాళీలో ఆవిడ కూర్చుని నాన్నగారి పక్కన కొలువు ఎలా నడపాలి, కొలువులో ఎటువంటి వాళ్ళు ఉంటారు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకునేదిట. ఆవిడ తండ్రి పక్కన కూర్చునుండగా ఆవిడ దగ్గరికి ఎక్కడెక్కడ నుంచో నారదుడు, అత్రి, భృగువు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇలాంటి వాళ్ళు వచ్చేవారు. వారంతా వచ్చి రుక్మిణిని, రుక్మిణి తండ్రి భీష్ముణ్ణి ఇద్దరిని ఆశీర్వదించి, మహారాజా నువ్వెంత అదృష్టవంతుడివి, ఇలాంటి బంగారం లాంటి కుమార్తెని కన్నావు, ఈ కూతురికి అల్లుడయ్యే అర్హత ఒక్కే ఒక్క వ్యక్తికి ఉంది అని మాకు అనిపిస్తున్నది. అతడే శ్రీకృష్ణుడు. సంపదలో కానీ, గుణములలో కానీ, అందంలో కానీ, పరాక్రమంలో కానీ, మహిమలో కానీ కృష్ణుణ్ణి మించిన వాడు ఈ చరాచర జగత్తులో ఎవడూ లేడు. కాబట్టి నీ కూతురికి భర్త అంటూ అయితే కృష్ణుడే అవ్వాలి అని కృష్ణుడి గురించి ఈవిడ వింటూ ఉండకపోగడేవారట. ఆపాదమస్తకం కృష్ణుణ్ణి గురించి వాళ్ళంతా వర్ణిస్తూ ఉంటే ఆవిడ విని పులకించిపోయి, నేను శ్రీకృష్ణుణ్ణే మనస వాచ కర్మణ మనస్సులో భర్తగా వరిస్తున్నాను, ఆయనే నాకు భర్త అవ్వాలి అని నిర్ణయం చేసుకుంది. అందుకని పెద్దలు కుదిర్చిన సంబంధం ఒక విధంగా అది. నిజానికి ఆవిడెప్పుడు కృష్ణుణ్ణి చూడలేదు, కేవలం కృష్ణుడి యొక్క రూపం బలం గుణం విన్నది, విని కృష్ణుడు తనకు తగిన భర్త అనుకున్నది. దీనిని పూర్వ అనురాగము, చూడకుండానే గుణములు విని ప్రేమించుట అంటారనమాట, పూర్వానురాగం అంటారు. ఇప్పుడు ఈ రుక్మిణి దగ్గర కృష్ణుడిని పొగిడిన వీళ్ళంతా ఇక్కడి నుంచి మళ్ళీ ద్వారకానగరానికి వెళ్ళేవారు. ద్వారకానగరంలో సుధర్మ అని ఒక సభ ఉన్నది. ఆ సభాభవనం ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకుపోయే మొబైల్ అనమాట అది. దానిని ఇంద్రుడిచ్చాడు స్వర్గలోకం నుంచి పట్టుకొచ్చి. ఆ సభాభవనంలో కృష్ణుడు కూర్చునుండగా ఈ జనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ ఇప్పుడే మేము విదర్భ దేశం నుంచి వస్తున్నాం, ఆ విదర్భరాజు గారికి ఒక్కతే కూతురు, ఆవిడ పేరు రుక్మిణి, ఆ సౌందర్యం, ఆ గుణం, ఆ లక్షణం, ఆ శీలం ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు, ఎంతెందుకు ఆమె నీలాంటి వాడికి అర్థాంగి కాదగినది అని పొగిడేవారట. ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించితగన్ బాలారత్నము తనకిల్లాలుగా చేకొందుననుచు హరియును తల్లచన్. ఈ సుందరీమణి గురించి పూర్తిగా విన్నాడు ఆయన. రూపం ఎలా ఉంటుంది, లక్షణం ఎలా ఉంటుంది, ఆవిడ చరిత్ర ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకుని నేను ఆమెను స్వీకరిస్తాను అనుకున్నాడు. ఇక్కడ తేడా కనిపెట్టండి, రుక్మిణీదేవి ఆయన మాత్రమే నా భర్త అన్నది, ఈయన ఆమెను కూడా స్వీకరిస్తానన్నాడు. పరమాత్మకి ఈ జీవులంతా కావాలి, జీవుడికి పరమాత్మ ఒక్కడే కావాలి. రుక్మిణీదేవి జీవులకు ప్రతీక, పరమాత్ముడు కృష్ణుడు కాబట్టి కృష్ణుడు పరమాత్మకి ప్రతీక. పరమాత్ముడు వీడొక్కడే రావాలి, మిగతా వాడు నా దగ్గరికి రాకూడదంటే మిగతా జనం ఏమవుతారు, అందుకని ఆమెను కూడా స్వీకరిస్తానన్నాడు. కానీ ఆమె మాత్రం జీవులకు ప్రతినిధిగా వచ్చింది కనుక నాక కృష్ణుడే దిక్కు అనుకున్నది. ఇది జీవులకి పరమాత్మకి ఉన్న అవినాభావ సంబంధం. వీళ్ళిద్దరూ ఇలా అనుకుంటున్నారు, ఇక్కడ రుక్మిణి ఇక్కడ కృష్ణుడు ఒకరినొకరు స్వీకరించాలనుకుంటూ ఉండగా ఈలోపు ఈ రుక్మిణి పెద్దన్నగారు వాడో పెద్ద తలంపు చేశాట. రుక్మిణి యొక్క పెద్దన్నగారి పేరు రుక్మి. వాడు చిన్నప్పటి నుంచి శిశుపాలుడితో, కంసుడితో, దంతవక్త్రుడితో, విదూరధుడితో, జరాసంధుడితో, పౌండ్రక వాసుదేవుడితో, నరకాసురుడితో స్నేహం చేశాడు. వాడి స్నేహితులు వీళ్ళు. మన స్నేహితుల్ని బట్టే మనం ఎటువంటి వాళ్ళమో తెలుస్తుంది. వీళ్ళంతా కలిసి సరదాగా జోదం ఆడడం, ఆడవాళ్ళని ఏడిపించడం, తాగడం, తందనాలు ఆడడం చేసే బ్యాచ్ అన్నమాట ఇది. అందుకని వీడు జరాసంధాదులతో తిరిగి ఒక శుభముహూర్తంలో తాగిన వైకంలో శిశుపాలుడికేసి చూసి, నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్టు. ఇచ్చిన మాట మీద నిలబడాల్సిన మాటే, నీకు తాంబూలం ఇచ్చాను, ఇంక ఎవరు అడ్డం వచ్చినా సరే నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేయటం ఖాయం, నువ్వే నా భావం అన్నట్ట. ఈ పెద్దలందరి ఎదురుగుండా శిశుపాలుణ్ణి వరుడిగా నిర్ణయించాడు. ఈ విషయం పరమ పూజ్యురాలు రుక్మిణీదేవికి తెలిసింది. ఆవిడకు లోపల బెంగ వచ్చింది. బంధువుల దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు కొంచెం కృష్ణుడు భర్త అయితే బాగుండును అని చెప్పేది ఆవిడ. అందుకని బంధువులు అన్నారు, నువ్వేం బెంగపెట్టుకోకమ్మా, మీ అన్నయ్య ఎలా ఉన్నా సరే మీ నాన్నగారు నీ మాట కాదండో, మేమంతా కలిసి శ్రీకృష్ణుడే నీ భర్త అవ్వాలి అని ఒకటికి రెండు సార్లు మీ తండ్రి దగ్గర చెబుతాం, నిర్ణయిస్తాం అనగా ఇది విన్నాడు రుక్మి. మీరెవరండి నా చెల్లెని పెళ్లి చేయడానికి? నేను నా చెల్లెని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించాను, తాంబూలం కూడా ఇచ్చాను. వీరుడంటే శిశుపాలుడు, మూతి మీద మేషం కూడా సరిగ్గా మలవని కృష్ణుడు వీరుడా అంటూ కృష్ణుడి దుర్భాషలాడి శుభముహూర్తం నిర్ణయించేశాట. ఈ ముహూర్తములో నా చెల్లెల్ని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఇంకేముంది, రుక్మిణికి ఆ రోజు నుంచి బెంగ మొదలైందట. అన్న తల్లంపు తానిరిగి అన్నవని రజగంధీ లోన నాపన్నతనుంది ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కని జీరి గర్వసంచన్నుడు రుక్మి నేడు నను చైద్యునకిచ్చదనను చునున్నవాడు ఎన్ని విధంబులంజని బుధేశ్వర చక్రికి వెన్న వెంపవే. అన్నగారి ఆలోచన తెలిసింది రుక్మిణీదేవికి. లోపల తీవ్రమైన దుఃఖం పొందింది, గజగజలాడిపోయింది, కుమిలిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యను? పరమపూజ్యుడు పరమాత్మ అని లోకమంతా పొగుడుతున్న కృష్ణుడు భర్త కావాలని నేననుకుంటూ ఉంటే మా అన్న వెనక ముందు చూడకుండా వ్యసనపరుడు, నీచుడు, అల్పుడు, పరాక్రమహీనుడు అయిన శిశుపాలుడికిచ్చి పెళ్లి చేద్దామని సంకల్పించాడు. నా బతుకు వ్యర్థం కాకూడదు, ఈ క్షణంలో నన్ను రక్షించేవాడెవడు అనుకుంటూ ఉండగా ఆవిడకి గురువుగారు గుర్తుకొచ్చారట. కష్టకాలంలో గురువే రక్షిస్తాడు, ఇంకెవరూ రక్షించలేరు.